The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జనవరి 26, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
ఈరోజు కార్యక్రమంలో ముందుగా జీవితం ఇలా కూడా ఉంటుందా 16వ భాగం. పోయిన వారం 15వ భాగంలో సతీష్ చంద్ర, ధృతి నరేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నరేంద్ర వాళ్ళ ఇంట్లో చక్కటి ఆతిథ్యాన్ని వాళ్ళు పొందారు. ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత తమకు ఏర్పాటు చేసిన గదిలోకి పడుకోవడానికి వెళ్ళారు. ఆ గదిలోకి వెళ్ళి అలా పడుకున్నారో లేదో అసలు కథ మొదలైంది. ధృతి పైకప్పుకేసి చూస్తూ రెండు చేతుల్ని ప్రశాంతంగా పొట్టమీద పెట్టుకుని మాట్లాడసాగింది. సతీష్ చంద్రకు నిద్రపోదామని ఉన్నా ఆమె మాట్లాడుతుంటే నిద్ర రాక ఊకొడుతూ ఆమె చేతుల మీద చేయి వేసి వేలితో డిజైన్లు చేస్తున్నాడు. మాకు సొంతంగా ఓ ఇల్లంటూ లేదు ఈ భూమి మీద. మా అన్నయ్య నన్ను చిన్నప్పటి నుండి హాస్టల్స్లో ఉంచే చదివించాడు. అది బీసీ హాస్టల్స్లో, మా స్థాయి అది. అలాంటి నాకు ఫ్యామిలీ వాతావరణం అంటూ తెలిసింది మీరు నన్ను పెళ్లి చేసుకున్నాకే అంది. సరేలే పడుకో, నిద్రపోయి లేస్తే ముఖం బాగుంటుంది. సాయంత్రం చెరువుగట్టు మీద ఫొటోస్ తీసుకుందాం. అవి నేను వెళ్ళేటప్పుడు నాతో తీసుకెళ్తాను. అవి నా వెంట ఉంటే నువ్వు నాతో ఉన్నట్లే అంటూ ఒక్క ఉదుట్న మోచేతుల మీద లేచి ఆమె ముఖం మీద వంగి ఉక్కిరి బిక్కిరి చేశాడు. మళ్ళీ ఎప్పట్లాగే పడుకున్నాడు. అతను ఎప్పుడైనా అంతే, ఆమె ఊహించని పనులే చేస్తుంటాడు. ఊహించనివి జరిగితేనే జీవితం జీవితంలా ఉంటుందట. లేకుంటే ఎక్కడి నుండో ఓ ముక్కను తీసుకొచ్చి మరో ముక్కకి అతికించినట్లు ఉంటుందట. అప్పుడప్పుడు సతీష్ చంద్ర ధృతికి చెప్పే మాటలు ఇవి. ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ, నాకు ఈ గది చాలా నచ్చింది, ఇందులోకి అడుగుపెట్టిన క్షణం నుండి హాయిగా ఉంది అంది. సతీష్ నవ్వి, ఇదేమైనా డూప్లెక్స్ హౌసా, నచ్చటానికి ఏముంది ఇక్కడ అన్నాడు. డూప్లెక్స్ హౌస్లు ఎలా ఉంటాయో నాకు తెలియవు, నేను చూడలేదు. బహుశా పోయిన జన్మలో కూడా నేను వాటిని చూసి ఉండను. చూడని వాటి గురించి ఎంత చెప్పినా నాకేం తెలుస్తుంది చెప్పండి. ఏదైనా చూడాలి, అనుభవించాలి, అప్పుడే చెప్పగలుగుతాం. ఈ గది మాత్రం ఎంతో కాలంగా నేను ఉన్న గదిలా అనిపిస్తోంది. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తోంది. అది సాధ్యం కాదులే, పడుకో. ఎందుకు సాధ్యం కాదు? ఎప్పటికైనా మనం ఇదే ఊర్లో ఉందాం. సతీష్ భయంతో లేచి కూర్చుని ధృతి వైపు చూసి, ఇదే ఊర్లో ఉందామా? సౌమ్యక్క వండిన కూరల్లో ఏమైనా తేడా వచ్చిందా? పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు, అసలు ఏమైంది ధృతి? అడిగాడు. భుజాలు రెండూ పట్టుకుని కదిలించాడు. నాకేం కాలేదు, నా మాట వింటారా లేదా? వినను, వినను 2 సార్లు అన్నాడు. అంటే ఇప్పుడు నేనేం చెప్పినా వినరా? భార్య చెబితే భర్త వింటాడంటారే. వినే విషయాలు వింటారు, ఇలాంటివి చెబితే ఎవరు వింటారు? ధృతి అప్పటికప్పుడే అలిగింది, ముఖం అదోలా పెట్టుకుంది. అతను గంభీరంగా, ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం. ఇంకెప్పుడు ఎవరి ముందు ఈ ప్రస్తావన తేనని నాకు మాట ఇవ్వు, లేకుంటే సతీష్ చంద్ర పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నాడంటారు. ముఖ్యంగా ఇది మా అన్నయ్యకి తెలిస్తే నేను ఇంట్లోంచి గెంటేస్తాడు. మీరు ఒప్పుకుంటారా ఆయన అలా చేస్తే? ప్లీజ్, ఇక దీన్ని వదిలేయమంటున్నానా? అదేంటండి, మీరు ఒప్పుకుంటారా అంటే సమాధానం చెప్పరు? నేను ఎలా ఒప్పుకుంటాను, నా భార్య నాకు ఎక్కువ. కానీ ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నువ్వు ఏది మాట్లాడితే అది వింటారా? వాళ్ళకు కొన్ని అభిప్రాయాలు ఉండవా? ఒక్కరు అభిప్రాయంతోనే కుటుంబ సభ్యులు నడుచుకుంటారా? రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల అభిరుచులు, అందరినీ గమనించుకుంటూ పోవాలి కదా. అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎగతాళి చెయ్యరు. అందుకే నీకు ఏది అనిపిస్తే అది బయటకు చెప్పేయకు. ఇలా చెబితే నీకే ప్రమాదం. ప్రమాదమా? అవును, నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే మా అన్నయ్య మా నాన్నతో ఫైట్ చేసైనా నీకు పిచ్చెక్కిందని ప్రచారం చేస్తాడు, నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడు. మరి మీరు చేసుకుంటారా? చేసుకోను, కానీ నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి? ఒకసారి పెళ్ళయ్యాక నువ్వు నా భార్యవని నా మనసులో భావించాక మరో జీవిత భాగస్వామిని ఎలా ఊహించుకోగలను? అర్థం చేసుకోమే అన్నాడు. అతని మాటలు కాస్త మందలింపుగానే ఉన్నాయి. ఆమె ఏమనుకుందో ఏమో గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళు మూసుకోగానే సతీష్ చంద్ర సున్నితంగా ఆమె చెంపలపై తట్టి, మళ్ళీ మాటలు మాట్లాడనని నాకు మాట ఇవ్వు అన్నాడు. ఆమె ఏమాత్రం సందేహించకుండా అతని చేతిలో చేయి వేసింది. ఆమె కూడా భర్త చెప్పింది నిజమే అనిపించింది. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలన్న అభిప్రాయంతోనే వాళ్ళంతా ఒకే ఇంట్లో ఆనందంగా ఉంటున్నారు. ఆనంద్ మోక్ష బయటికి వెళ్లకుండా పెద్దవాళ్లతోనే కలిసి ఉంటున్నారు. ఇప్పుడేదో తనకి ఈ ఊరు ఈ ఇల్లు నచ్చిందని ఇక్కడే ఉందామంటే అది తన భర్త ఒక్కరి చేతిలో లేదుగా. అతని చేతిలో ఉన్న ఆమె చేయిని నెమ్మదిగా నొక్కి పడుకో అన్నట్లు ఆమె మీద చేయి వేసి పడుకున్నాడు. సాయంత్రం 4 గంటలైంది. ఆ ఊర్లోని బంజారా కాలనీకి చెందిన లంబాడ గిరిజనులు తీజ్ను పట్టుకుని సందడి సందడిగా చెరువు దగ్గరికి వెళ్తున్నారు. తారమ్మ, సౌమ్య, ధృతి పట్టుచీరలు కట్టుకున్నారు. తారమ్మ అటు ఇటు హడావుడిగా తిరుగుతూ, ఈ శేషయ్యదే లేటు, స్నానానికి పోతే రాడు అంటూనే కోడల్ని తన కాళ్లకు పసుపు పూయమని, వాళ్లను కూడా వాళ్ళ కాళ్లకు పసుపు పూసుకోమని చెప్పింది. పసుపు పూసుకొని తలలో పూలు పెట్టుకున్నారు. అప్పటికే సతీష్ చంద్ర ఫుల్ హ్యాండ్స్లో ఉన్న వైట్ షర్ట్, డార్క్ బ్లూ ప్యాంట్ వేసుకుని రెడీ అయ్యాడు. అతని ఎత్తుకి, అతని పర్సనాలిటీకి అడ్రస్ మరింత హుందాగా అనిపిస్తోంది. పెళ్లికాని అమ్మాయిలు అతన్ని ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడకుండా ఉండలేరు. దొంగచాటుగా ఎన్నిసార్లు చూస్తారో వాళ్ళకే తెలియదు. అలా ఉంటాడు సతీష్ చంద్ర. శేషేంద్ర రెడీ అవగానే అందరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్ళారు. అప్పటికే అక్కడికి చాలామంది ఆడవాళ్లు మగవాళ్ళు వచ్చి ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్న వైపుకి తారమ్మ, సౌమ్య, ధృతి వెళితే మగవాళ్ళున్న వైపుకి శేషేంద్ర, సతీష్ వెళ్ళారు. గుంపులు గుంపులుగా గిరిజన మహిళలు, పెళ్లికైన ఆడపిల్లలు తీజ్ అంటే గోధుమ నార బుట్టల్ని తలల మీద పెట్టుకుని డప్పుల శబ్దంతో ఆనందంగా తరలివస్తున్నారు. వాళ్ళు వస్తున్న తీరు చూస్తుంటే పచ్చటి పొలం 5.5 ఎత్తుకు లేచి నెమ్మదిగా నడిచి వస్తున్నట్లుగా ఉంది. ఆ దృశ్యం అద్భుతంగా, అద్వితీయంగా ఉంది. ఆ అమ్మాయిలంతా ఒక్కసారిగా చెరువు దగ్గర చేరారు. తమ తల్ల మీదున్న గోధుమ నార బుట్టల్ని మెల్లగా కింద పెట్టి వాడి చుట్టూ నిలబడి ఆడుతున్నారు, పాడుతున్నారు. మగవాళ్ళు కోలాటాలు ఆడుతున్నారు. ధృతి, సౌమ్య భుజాన్ని పట్టుకుని కళ్ళార్పకుండా అటే చూస్తోంది. ఆమెకి చాలా కొత్తగా, వింతగా ఉంది. తారమ్మ అక్కడ లేదు. ఆమె వయస్సున్న ఆడవాళ్ళ వైపుకి వెళ్ళి నిలబడింది. చుట్టూ జనం భూమి ఈనిందా అన్నట్లున్నారు. ఆ ఊర్లోని మహిళలే కాక వారి బంధువులు కూడా ఉన్నారు. ఈ ఊరి గిరిజనులు ఈ పండగ వచ్చిందంటే బంధువుల్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని పిలుచుకుంటారు. అందుకే ఎటు చూసినా జనం. 1 గంట ముందు నుండే ఛానల్స్ వాళ్ళు వచ్చారు. చుట్టుపక్కల ఉన్న చెట్ల మీదకి ఎక్కి తమ కెమెరాలతో ఆ దృశ్యాలను షూట్ చేస్తున్నారు. ప్రెస్ వాళ్ళు వచ్చారు. జనంలో కలిసిపోయి వాళ్ళు కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళలో ఒక రిపోర్టర్ వెంటనే గిరిజన నాయకుని దగ్గరికి వెళ్ళి ఆ పండుగ ప్రత్యేకతను అడిగి తెలుసుకుంటున్నాడు. ఆయన చెబుతుంటే చకచకా రాసుకుంటున్నాడు. చెరువు నిండా నీళ్ళు దీపకాంతులతో మెరిసిపోతున్నాయి. అమ్మాయిలు ధరించిన పట్టు పావడాలు, పట్టు ఓణీలు, పూల జడలు, మెడలో నగలు సాంప్రదాయంగా శోభాయమానంగా ఉన్నాయి. ధృతికి చూస్తున్న కొద్దీ అబ్బురంగా ఉంది. ఆ పండగను వాళ్ళు ఎలా జరుపుకుంటారో తెలియక పక్కనే ఉన్న సౌమ్యను అడిగింది. సౌమ్య వెంటనే, ఇది పెళ్లికైన అమ్మాయిలు మంచి భర్తలు రావాలని భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ధృతి. 9 రోజులు గిరిజన పెద్ద ఇంటి దగ్గర కొత్తగా వేసిన పందిరి కింద ఈ తీజ్ బుట్టలను పెట్టుకుని అమ్మాయిలంతా ఆడతారు, పాడతారు. సాయంత్రం వేళల్లో ఈ చెరువు నుండే అమ్మాయిలందరూ డప్పుల చప్పుళ్లతో వచ్చి నీళ్లు తీసుకెళ్లి గోధుమ నారకు పోస్తారు అంతే. గోధుమ నార అంటే? అడిగింది ధృతి. పండుగ ప్రారంభం రోజు ఇక్కడ గిరిజన నాయకుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కాని అమ్మాయిలకి గోధుమ గింజల్ని శనగల్ని ఇస్తాడు. ఇంటికో బుట్ట చొప్పున తెచ్చుకున్న ఆయన ఇచ్చిన గింజలను పట్టుకెళ్తారు. ఆ గింజల్ని రాత్రికి నీళ్ళలో నానబోసుకుని తెల్లవారి పుట్టమన్ను తెచ్చుకుని ఆ మన్నును బుట్టలో వేసుకుని అందులో గోధుమ గింజల్ని చల్లుతారు. ఆ బుట్టల్ని గిరిజన నాయకునింటి ముందు పందిరి కింద ఉంచుతారు. అందరి బుట్టలు అక్కడికే చేరుతాయి. వాటికి మూడు పూటల నీళ్లు పోస్తారు. ఆ గోధుమలు మొలకెత్తుతాయి. దాన్నే గోధుమ నార అంటారు. 9వ రోజు ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఉపవాసం ఉండి పూజ చేస్తుంది. పూజ అయ్యాక ఆడుతూ పాడుతూ ఆ తీజు బుట్టల్ని తలల మీద పెట్టుకుని ఈ చెరువు దగ్గరికి తెస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూస్తూనే ఉన్నావుగా అంది సౌమ్య చెబుతుంటే ధృతి వింటున్నది. అంతలో ధృతిని సతీష్ చంద్ర పిలుస్తున్నాడని ఎవరో వచ్చి చెప్పగానే ఆడవాళ్ళలోంచి దారి చేసుకుంటూ సతీష్ చంద్ర దగ్గరికి వెళ్ళింది ధృతి. అతను ఆనుకుని పిలిచావా అంది. అవును, అదిగో అటు పక్క వెళదాం. అక్కడ చాలా బాగుంది. చెట్టు నిండా పక్షుల గూళ్ళు అద్భుతంగా ఉన్నాయి. ఆ గూళ్ళన్నీ ఒక్క రోజులో ఏర్పడ్డవి కావు. ఆ గూళ్ళు చాలా స్ట్రాంగ్గా చలికి గాలికి వర్షానికి తట్టుకునేలా ఉంటాయి. పద చూద్దాం అంటూ ఆమెను ఆ చెట్టు దగ్గర తీసుకెళ్లాడు. నిజంగానే ఆ చెట్టుకి వేలాడుతున్న పక్షుల గూళ్ళు చాలా అద్భుతంగా గమ్మత్తుగా ఆకట్టుకుంటున్నాయి. అక్కడికి వీళ్ళు వెళ్లడం చూసి ఇంకా కొంతమంది వచ్చి ఆ పక్షులను గూళ్లను చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు చూస్తుండగానే ఒక గూటిలోంచి ఒక పక్షిపిల్ల జారి దడాల చెరువులో పడింది. అది చూడగానే అయ్యా పడిపోతుందండి అంటూ సతీష్ చంద్ర చేయిని గట్టిగా పట్టుకుని కెవ్వు నరిచింది ధృతి. అయ్యో అయ్యో అంటూ నోటి మీద చేయి పెట్టుకుంది. సతీష్ చంద్ర ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని నీళ్ళ వైపే చూస్తున్నాడు. ఆ పక్షి పిల్లకి అప్పుడు రెక్కలు మొలుస్తున్నాయి. రెక్కలు ఆడిస్తూ అలలతో పోరాడుతుంది. బావురు కప్పలు దాని చుట్టూ చేరే నీడలో ఉండే నాచు దాని కాళ్లకు చుట్టుకుని అడ్డం పడుతుంది. అది మునకేసినప్పుడు దాని ముక్కులోకి నీళ్లు పోతున్నాయి. తల విదిలించి మళ్లీ నీళ్ళలోకి జారుతోంది. ఆ పక్షిపిల్లనలా చూస్తుంటే ఊపిరి సలపని యుద్ధం చేస్తున్నట్లే ఉంది. అంతలో ఎక్కడునుండో ఒక ఎండు కర్రపుల్ల రాలి పడడంతో ఆ పక్షిపిల్ల గబుక్కన దాని మీదకి ఎక్కి కూర్చుంది. అది చూడగాని గుండెల మీద చెయ్యి పెట్టుకుని హమ్మయ్యా అనుకుంది ధృతి. ఆమెను మరింత దగ్గరికి హత్తుకొని భయపడ్డావా అన్నాడు. ఆమె తేలిగ్గా గాలి పీల్చుకుని మామూలుగా కాదు అంది. ఆ పక్షిపిల్ల నీటితో యుద్ధం చేసినట్లే మనుషులు కూడా బయట యుద్ధం చేయాలి అన్నాడు. జోక్ చేస్తున్నారా? మనుషులు యుద్ధం చేయడం ఏంటి? సైనికులు మీరు కదా యుద్ధం చేస్తారు అంది. నీకు ఆ యుద్ధమే తెలుసు, కానీ జీవితంలో ప్రతి మనిషి ఆ పక్షిపిల్ల నీటిలో చేసిన యుద్ధమే చేయాలి. చేస్తారు కూడా, కానీ వాళ్ళల్లో ఉండే ఏ శక్తిని బయటకు తీస్తే గెలుస్తారో తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందుకే గెలుపు అనేది అందరికీ రాదు అన్నాడు. ధృతి ఆ మాటల్ని ఆలోచనగా విని నేను ఇక సౌమ్య దగ్గరికి వెళ్తాను, నా కోసం చూస్తుంటుంది అంటూ సౌమ్య దగ్గరికి వెళ్ళింది. అమ్మాయిలందరూ కలిసి తీజును చెరువులో నిమజ్జనం చేశారు. అంతటితో నిమజ్జనం పూర్తయింది. ఆ తర్వాత అన్నలందరూ చెరువులోంచి నీరు తెచ్చి చెల్లిళ్ళ కాళ్ళు కడిగారు. మీకు జీవితాంతం మేము తోడుగా ఉంటాం అని వాళ్ళ కాళ్ళకు మొక్కుకున్నారు. అది చూసి ధృతి మరింత ఆశ్చర్యపోయి చూస్తోంది. అది వాళ్ళ సాంప్రదాయం. వాళ్ళలో అన్నయ్యలు చెల్లెళ్ళ కాళ్ళు కడిగి కాళ్ళకి మొక్కి మీకు మేమున్నామని భరోసా ఇస్తారు అంది. ఈ సాంప్రదాయం నాకు బాగా నచ్చిందంటూ మెచ్చుకుంది ధృతి. సతీష్ చంద్ర అప్పటికే తన కెమెరాతో పాటు చాలా ఫోటోలు తీసుకున్నాడు. ఇంటికొచ్చాక భోజనాలు ముగించుకుని కొద్దిసేపు ఆరుబయట వెన్నెల్లో మంచాలు వేసుకుని కూర్చున్నారు. మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ మనసుకు హాయిగా ఉత్సాహంగా అనిపించే మాటలు మాట్లాడుకుంటున్నారు. ఎక్కువగా తీజ్ పండుగ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ పండుగ గురించి సతీష్ చంద్ర మాట్లాడుతుంటే పక్కనే ఉన్న ధృతి ఈ పండుగ గురించి మీకు ముందే తెలుసా అంది ఆశ్చర్యపోతూ. నేను రాజస్థాన్ బార్డర్లో అక్కడ ఎడారిలో పనిచేసేటప్పుడు అక్కడికి దగ్గరలో మా స్నేహితుని ఊరు ఉండేది. అతను తీజ్ ఉత్సవాలప్పుడు నన్ను వాళ్ళ ఊరు తీసుకెళ్లాడు, అప్పుడు చూశాను అన్నాడు. అవునా, రాజస్థాన్లో కూడా చేస్తారా? మేము ఇంకా ఇక్కడ మా ఊర్లోనే చేస్తామేమో అనుకుంటున్నాం అంది తారమ్మ. లేదంటే ఈ పండుగను ఇక్కడ ఈ ఊర్లోనే కాదు, చాలా దేశాల్లో చేస్తారు. జైపూర్ వీధుల్లో అయితే ఖరీదైన దుస్తుల అలంకరణలో స్త్రీ పురుషుల కోలాహలాలు పాటలు, అందంగా అలరించిన ఏనుగులు, గుర్రాలు, నాట్యకర్తలు, సాంప్రదాయ సంగీతకారులు అంతా కలిసి కన్నుల పండుగగా ఉంటుంది. ఇంకా ఈ తీజ్ని హర్యానా, బీహార్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవాలలో కూడా చేస్తారు. ఇంతెందుకు భారత్ సరిహద్దు నేపాల్లో కూడా జరుపుకుంటారు అన్నాడు. ఇన్ని చోట్ల జరుపుకుంటున్నారు కదా, అసలు ఈ ఉత్సవాలను ఎందుకు జరుపుతారో తెలుసా మీకు అని అడిగింది దుతి. వెంటనే నువ్వు చెప్పద్దు అంటూ సౌమ్యకు సాగి చేసింది. సౌమ్య అలాగే అన్నట్లు నవ్వింది. శివుడికి పార్వతి చేరువైనందుకు గుర్తుగా ఉత్సవాలు నిర్వహిస్తాయి. ప్రతి ఉత్సవ అలంకరణలో పార్వతీదేవి ప్రతిమ తప్పకుండా ఉంటుంది. అత్యంత శక్తి సంపన్నత గల ఈ దేవిని హైందవ స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆది పరాశక్తిగా కొలుస్తారు. విశ్వశక్తికి, శక్తి సామర్థ్యాలకు, అన్ని జీవరాశులకు శక్తి నొసంగే అమ్మగా ప్రణమిల్లుతారు. వైవాహిక జీవితం సంతోషంగా, సుఖంగా సాగడానికి ఆమె ఆశీస్సులను కోరుతారు. మంచి భవిష్యత్తు కోసం వైవాహిక జీవితం బాగుండాలని వివాహితలు కన్నపిల్లలు అమ్మను పూజిస్తారు, ఉపాసిస్తారు అన్నాడు. చూశావా, మనం చెప్పకపోయినా చెప్పేస్తున్నాడు అన్నట్లు చూసింది సౌమ్య. ఈ పండుగ ఏ దేశంలో జరిగినా దీని ఉద్దేశం ఇదే అన్నాడు సతీష్. తారమ్మది విని ఇంకా తనకి తెలిసిన సంగతులు కొన్ని చెప్పింది. వాళ్ళు చాలాసేపు అక్కడే కూర్చుని ఆనందంగా మాట్లాడుకుంటూ గడిపారు. అదండి విషయము. మరి ఈ భాగాన్ని ఇక్కడితో మనం ఆపుదాము. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం 17వ భాగంలో. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. ఇలా కూడా ఉంటుందా సీరియల్ ప్రతి శుక్రవారం. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి. మీ ప్రియ స్వరమాలికలు. ప్లీజ్ స్టే ట్యూన్డ్.
మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్డ్.
పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైన మన కళలు, మన కథలు, మన సున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం.
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు స్వరమాలిక అమెరికా నుండి. కార్యక్రమంలో రెండవది కాశీ యాత్ర, ఇది 16వ భాగం. ఇది ఆఖరి భాగం ఈ కార్యక్రమానికి, కాశీ యాత్ర కార్యక్రమానికి. ఈ కాశీ యాత్ర కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అందజేసినది శ్రీమతి పిఎస్ఎం లక్ష్మి గారు. తన గళంలో చాలా చక్కటి ప్రోగ్రామ్ను స్వరమాలికకు ఇచ్చారు. స్వరమాలిక తరపున, ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న మైండ్ మీడియా వారి తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్వరమాలిక శ్రోతలు, ప్లీజ్ స్టే ట్యూన్డ్ 16వ భాగం. ఈ భాగాల్ని మధ్యలో ఎక్కడైనా మిస్ అయినా, లేకపోతే మొదటి నుంచి వినకపోయినా ఎవరూ కూడా చింతించవలసిన అవసరం లేదు. ఈ మైండ్ మీడియా వారి సైట్లో వీటి యొక్క పాడ్కాస్ట్స్ ఉన్నాయి. ప్లీజ్ లాగిన్ టు mindmedia.com అండ్ లిజన్ ఆల్ ద ఆర్కైవ్స్. ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఇప్పుడు కాశీ యాత్ర 16వ భాగం ఆఖరి భాగం.
స్వరమాలిక శ్రోతలకు నమస్కారం. మా కాశీయాత్ర 16వ భాగానికి స్వాగతం. ఇవాళ్టితో మా కాశీయాత్ర ముగుస్తోందండి. కాశీక్షేత్రం గురించి ఇప్పటిదాకా నాకు తెలిసిన విశేషాలు, అక్కడ మేము చూసిన ప్రదేశాల గురించి చెప్పాను. వాటిలో కొన్నింటిని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. కాశీ లాంటి మోక్షదాయక క్షేత్రం ఇంకెక్కడా లేదంటారు. అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు కొలువు తీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలం. అసలు కాశీ వెళ్తాను అనుకుంటేనే చాలట, ఎంతో పుణ్యం వస్తుందిట. అలాంటి పుణ్యక్షేత్రం కాశీ వెళ్ళాలని తప్పించి వెళ్ళాక ఆధ్యాత్మిక భావాల్లో మునిగిపోయేవారికి అన్ని చోట్ల విశ్వేశ్వరుడు, విశాలాక్షే కనిపిస్తారు. కానీ అంత తాదాత్మ్యం చెందలేని వారికి కాశీలో ఇరుకు సందులు, అడుగడుగున అపరిశుభ్రత, ఏ సమయంలోనైనా రోడ్ల మీద కనిపించే పశువులు, వాటి పేడలు, అడుగు బయట పెడితే చాలు అడ్డం పడే బట్టల షాపుల వాళ్ళు, ఓహ్ ఇదా విశ్వేశ్వరుడు నివాసం అనిపిస్తుంది. అవన్నీ పక్కన పెట్టేసి నిండు మనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుని, గంగమ్మ తల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణలను తలుచుకోండి. మీ మనసు భక్తిభావంతో నిండుతుంది. మనసు నిండా ఉన్న ఆ భక్తిభావంతో కాశీని చూడండి. పురాణ ప్రాశస్త్యం పొందిన కాశీనగరం కనిపిస్తుంది. సత్యహరిశ్చంద్రుడు తన సత్యవాక్ పరిపాలనను నిరూపించుకున్న పట్టణం ఇది. బుద్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత మొట్టమొదట ధర్మ ప్రబోధం చేసింది ఇక్కడికి అతి సమీపంలోని సారనాథులోనే. ఆదిగురువు శంకరాచార్యుల వారు, ఇంకా ఎందరో మహానుభావులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. మహాకవి తులసీదాసు తన రామాయణాన్ని ఇక్కడే రాశాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎందరెందరో మహనీయులు ఈ కాశీక్షేత్ర మహత్యాన్ని పెంపొందించారు. అలాంటి కాశీక్షేత్ర ఆవిర్భావం గురించి శివపురాణంలో ఈ విధంగా వర్ణించారు. కల్పం మొదట్లో ఎక్కడ చూసినా నీరుండేదిట. బ్రహ్మ సృష్టి చేయటానికి, తగిన సామర్థ్యం సంపాదించుకోవటానికి, తపస్సు చేయటానికి స్థలం కోసం పరమశివుడు తన త్రిశూలాగ్రం మీద సృష్టించిన భూభాగమే కాశీక్షేత్రం. బ్రహ్మ ఈ క్షేత్రం మీద కూర్చుని తపస్సు చేసి పొందిన శక్తితో అన్ని లోకాలను, గ్రహాలను, జీవజాలాన్ని సృష్టించాడు. అన్ని గ్రహాలతో పాటు భూమిని కూడా సృష్టించాడు బ్రహ్మ. దేవతలు ఋషులు చేసిన ప్రార్థనను మన్నించిన శివుడు తన త్రిశూలాగ్ర భాగాన ఉన్న భూభాగాన్ని అలాగే భూమి మీదకి దించాడు. అదే కాశీక్షేత్రమని. కాశీపట్టణం స్వయంగా ఈశ్వర సృష్టి అయినని, అందుకనే తర్వాత సృష్టి చేసిన బ్రహ్మదేవుడికి కానీ ఆ సృష్టిలో ఆవిర్భవించిన ఏ దేవీ దేవతలకు కానీ అక్కడ ఏ విధమైన అధికారం లేదని, కేవలం శివుడు అతని పరివార దేవతల ప్రభావం మాత్రమే ఇక్కడ ఉంటుందని పురాణ కథనం. అంతేకాదు, బ్రహ్మ సృష్టించినవన్నీ ప్రళయకాలంలో నశించినా ఆయన ప్రభావం లేని కాశీనగరం మాత్రం ప్రళయ సమయంలో కూడా చెక్కు చెదరదని కూడా పురాణ కథనం. బ్రహ్మ విష్ణుల కోరిక మీద శివుడు కాశీక్షేత్రంలో భక్తులను కాపాడటం కోసం జ్యోతిర్లింగంగా వెలిశాడు. అంతేకాదు, కాశీ పట్టణంలో మరణించబోయే జీవుల కుడి చెవిలో పరమశివుడు సాక్షాత్ తనే మంత్రోపదేశం చేస్తాడని, అలాంటి వారి జన్మ ధన్యమై మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ ప్రఖ్యాత పట్టణం మీద తురుష్కులు అనేక సార్లు దండయాత్ర చేసి ఇక్కడ సిరి సంపదలను కొల్లగొట్టారు. ఈ దాడులతో విశ్వనాథ మందిరంతో సహా అనేక విగ్రహాలు, లింగాలు స్థానభ్రంశం చెందాయి. ప్రస్తుతం ఉన్న మందిరం క్రీస్తు శకం 1785లో ఇండోర్ మహారాణి అయిన అహల్యాబాయి నిర్మించింది. ఆక్రమణలకు గురి అయిన తర్వాత ప్రస్తుతం ఉన్న మందిరం చిన్నదే, ఆలయం లోపల కూడా ఇరుగ్గానే ఉంటుంది. అందుకే ఆలయం లోపల ఎక్కువసేపు ఉండనివ్వరు. ఆలయానికి ఆలయం లోపల సెక్యూరిటీ చాలా ఎక్కువగానే ఉంటుంది. కాశీలో విశాల ఆలయాలు కానీ వాటిలో శిల్పకళ కానీ కనబడదు. ఇక్కడ వసతికి హోటల్సే కాకుండా అనేక సత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో గదులు అద్దెకి ఇస్తారు. సత్రాల్లో చాలా చోట్ల ఉచితంగా భోజనం పెడతారు. అయితే ముందు మనం చెప్పాలి, అప్పటికప్పుడు వెళ్తే ఏర్పాటు చేయలేరు. కులాల వారి కూడా కొన్ని సత్రాలు ఉన్నాయి. సాధారణంగా ఎక్కడ దిగిన వాళ్ళు అక్కడ భోజనం చేస్తారు. వాళ్ళు ఉచితంగా పెట్టినా ఇవ్వదలుచుకున్న వారు అన్నదానానికి డబ్బు ఇచ్చి రావచ్చు. విశ్వనాథుని దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు, కెమెరాలు, పెన్నులు వగైరాలు తీసుకువెళ్ళద్దు. వాటిని లోపలికి తీసుకువెళ్ళనివ్వరు. షాపుల్లో లాకర్లు ఉంటాయి, అక్కడ పెట్టచ్చు. కానీ కొత్త చోటు మిస్యూజ్ అవుతాయేమోనని భయం. అసలు ఉంటాయో లేదోననే ఆదుర్త. మనలోనే ఉంటుంది కనుక వాటిని తీసుకువెళ్ళకపోవటమే మంచిది. శివాలయాల్లో ఎక్కడైనా మీరు తీసుకెళ్లిన పూజా ద్రవ్యాలతో మీరు స్వయంగా పూజ అభిషేకం చేసుకోవచ్చు. అమ్మవార్ల ఆలయాల్లో మాత్రం పూజారులే చేస్తారు. అమ్మవార్ల ఆలయాల్లో శ్రీచక్రానికి కుంకుమ పూజ మనం చేసుకోవచ్చు. గర్భగుడికి బయట హాల్లో చేయిస్తారు. మనం కాశీ వెళ్తుంటే పొలిమేరల్లోనే మన పాపాలన్నీ పటాపంచలవుతాయట. అంతేకాదు, కాశీలో చేసిన మంచి కానీ చెడు కానీ అనేక రెట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందిట. కాశీలో గయలో చేసిన పితృకార్యాల వల్ల పితృదేవతలు సంతసిస్తారట. అందుకే సాధ్యమైనంత ఎక్కువ దైవనామస్మరణ, దానధర్మాలు, పరోపకారం చెయ్యండి. దానం కోసం అవసరమైన చిల్లర వగైరాలు ముందే తీసుకువెళ్ళండి. గంగా స్నానం, దైవదర్శనం గురించి చెప్పక్కర్లేదు కదా. అలాగే పితృకార్యాలు చేయదలుచుకున్న వారు వాటిని చెయ్యండి. మీ కాశీయాత్రని సఫలం చేసుకోండి. ఈ నా సూచనలు మీకు కొంతైనా పనికి వస్తాయని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను. మళ్ళీ వేరే క్షేత్రాల వివరాలతో కలుసుకుంటాను. అప్పటిదాకా సెలవు. నమస్కారం.
థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు ఫర్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఆన్ కాశీయాత్ర. ప్రతి ఒక్క ఎపిసోడ్ను కూడా చాలా చక్కగా మీరు క్లుప్తంగా ముఖ్యమైన విషయాలను కూర్చి అందరికీ అర్థమైన రీతిలో చెప్పారు. చాలా సంతోషం అండి. అసలు కాశీయాత్ర చేయడము చాలా, అంటే ఒకప్పుడు ఎలా అనుకునేవారంటే కాశీయాత్రకు వెళ్ళాలి అంటే చాలా డబ్బు కావాలి, సమయం కావాలి, లేకపోతే వెళ్ళడానికి ఎవరైనా తోడు ఉండాలి, లేకపోతే ఇలా ఎన్నో రకాల విభిన్నమైన భావాలతోటి ఆ యాత్రకు వెళ్ళడం అనేదాన్ని చాలామంది మానుకుండేవారు. అంటే ఆఫ్కోర్స్ ముఖ్యంగా ఏంటంటే సమయం, ట్రాన్స్పోర్టేషన్, అండ్ ఎకానమీ మనీ ఈ మూడు కూడా బాగా ప్లే అవుతూ ఉంటుంది. కానీ మీరు చెప్పిన ప్రతి ఎపిసోడ్లో కూడా చాలా ఈజీగా ఎలా వెళ్ళి రావచ్చు, ఇంకే ఎక్కడ ఏ ఏ ప్రదేశాలను ఈజీగా చూసి రావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రదేశాలనే కానీ కాశీ యాత్ర ఎంత దాంట్లో ఉన్న కిటుకులే కానీ దాంట్లో ఉన్న కష్ట నష్టాలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని ఎలాగ వాటిని అధిగమించాలి అనే విషయాలను కూడా మీరు సవివరంగా వివరించారు. ఇది చాలా ఉపయోగకరమైన ప్రోగ్రామ్ అండి లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. దీనిని స్వరమాలిక శ్రోతలు విన్నారు కదా, ఇది ఆఖరి భాగం, లక్ష్మి గారు చెప్పిన ఆఖరి భాగం. ఇది చాలా ఉపయోగకరమైన ప్రోగ్రామ్, అందరికీ కూడా ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంలా కూడా అన్ని విషయాలు చర్చించారు లక్ష్మి గారు. వీటి యొక్క ఎపిసోడ్స్ ఆర్కైవ్స్లో మీరు ఎనీ టైమ్ యూ కెన్ లాగిన్ టు myindmedia.com అండ్ లిజన్. లక్ష్మి గారు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి, స్వరమాలిక తరపున అలాగే మైండ్ మీడియా వారి తరపున. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ని మీ నుండి స్వరమాలిక ఆశిస్తున్నది. మళ్ళీ మనం మరొక ప్రోగ్రాంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.
ప్రాణదీపం శివం శివం మహుకారూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దది సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం వాణిభవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం దడ ఠక్కాని నాదనవతాండవాడంబరం దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార క్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీల కంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూట రంగైక గంగా చిత్రం జ్వలద్బుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాగం మహాభానులింగం మహావంత్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీకేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిర్లింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగ
భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీషాయ చ శర్వాయ చ సర్వాయ చ
మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
మైండ్ మీడియా ఆడియో బుక్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా, మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోస్ ని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్ లో అన్నీ ఒకే చోట audioboom.com/channel/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నీ సొగసు బాగుంది,
ఏమంత నచ్చింది,
నీలేత పరువాల వల వేసింది, నీ జంట కోరింది
ఆ రోజు ముందుంది,
ఆ పండగెప్పుడంటూ వయసడిగింది. నీవే చెలి యాజావిలి చేరేదిలా
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి, మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక వింటున్నారు. కార్యక్రమంలో చివరగా కథ. ఈ కథ పేరు నాన్నంటే. ఈ కథను రచించిన వారు ప్రముఖ రచయిత శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ గారు. ఈ కథను స్వరమాలికగా అందిస్తున్నవారు శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారు తన గళంలో. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి.
నాన్నంటే ముద్దు, నాన్నంటే మెరుపు, నాన్నంటే సువాసన. నాన్నను గురించి నాకంతే తెలుసు. నాకు 7-8 ఏళ్ల వయసున్నప్పుడు నాన్న వయసు ఎంతన్నది నాకు తెలియదు, కానీ నాన్న పొట్టిగా ఉండేవారు. గుమ్మడి గింజలా పచ్చగా ఉండేవారు. గావంచాను చుట్టుకొని పైన లాల్చి ధరించేవారు. వేడి శరీరమట. యవ్వనం నాటికే నాన్న తల నెరిసిపోయిందట. అమ్మ చెప్పింది, ఫలితంగా శిరస్సు మీద మేఘశిఖలాలను ఉంచుకున్నట్టుగా తెల్ల తెల్లని పొడుగాటి శిరోజాలతో చూడముచ్చట పంచేవారాయన. నాన్న పుట్టి కనువిప్పి నానమ్మను చూడనే లేదట, నానమ్మ కనుమూసిందట. తాతయ్యే నాన్నను పెంచి పెద్ద చేశారండి అంటుంది అమ్మ. అమ్మను నాన్నకి ముడివేసి తాతయ్య స్వర్గస్థులయ్యారని చెప్పింది. పెళ్లైన 3 ఏళ్లకి అక్క పుట్టింది, తర్వాత నేను పుట్టాను. నేను పుట్టిన 3 ఏళ్ల వరకు నాన్న మంచిగా ఉండేవారట, దగ్గరుండి వ్యవసాయాన్ని చూసుకునేవారట, ఇంటి పట్టునే ఉండేవారట, పెరట్లో పొట్లపాదును వేసేవారట, మల్లె మొక్కలను నాటేవారట, ముద్దబంతి పూల నడుమ బొద్దికగా నిలిచేవారట. ఆ తర్వాత ఏమైందని అంటే అమ్మ అక్కుళ్ళు బుక్కులుగా రోధించడమే కానీ ఏమీ చెప్పేది కాదు. రెట్టించి అడిగితే కథ ఏమిటి అని విసుక్కునేది. నాన్నంటే కథని అమ్మకి తెలియదు పాపం. వ్యవసాయంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్న వ్యాపారం చేసేవారట. కొండ కోణంలో నివసించే కోయదురుల నుంచి కరక్కాయలు, ఇండుగు పిక్కలు, వనమూలికలు, తేనె కొనుగోలు చేసి ఇక్కడ ఊరిలో వాటిని అమ్మ చూపేవారట. లాభం సంగతల ఉంచి ఆ వ్యాపార వ్యవహారం వల్ల నాన్ననే అమ్మ నష్టపోవాల్సి వచ్చిందంటుంది. నాకు 4 ఏళ్ల వయసున్నప్పుడు మా ఇంటి మీదకి కాకి కాకులు దాడి చేశాయట. నాన్నని ప్రశ్నలతో పొడుచుకు పొడుచుకు తిన్నాయట. నాన్న పుస్తకాల్ని ముక్కును కరిచి పట్టుకుపోవడమే కాక నాన్నని చుట్టుముట్టి లాక్కుపోయాయట. ఎందుకు లాక్కుపోయాయని అడిగితే కారణాలు చెప్పదు అమ్మ, కన్నీళ్ళుడుతుంది. పురాణమా ఏమిటి అంటుంది. నాన్నంటే పురాణమని పిచ్చితల్లికి తెలియదు. ఆస్తినంతటినీ అమ్మి కాకుల భార్య నుంచి నాన్నని రక్షించుకుందామంటుందమ్మ. అయిన వాళ్ళను సంప్రదించిందట కూడా, కానీ వీళ్లు పడనీయక కాకిగూడులోంచి తప్పించుకొని కొండలలోకి నాన్న పారిపోయారట. 1 సంవత్సర కాలం కనిపించనే లేదట. నాకప్పటికి 5 ఏళ్ల వయసట. బళ్ళో వేశారు నన్ను. నాకు దీర్ఘమిస్తే నా కింద నా రాస్తే నాన్న అని రాత్రివేళలా అక్క నాకు పాఠాలు చెబుతూ ఉంటే ముక్కగా పీలుస్తూ మౌనంగా అమ్మ కరిగిపోయేది. అదేం పాఠమే అనేది. నాన్నంటే పాఠమని తెలుసుకోలేని వెర్రిబాగుల్ది అమ్మ. ఒకనొక రాత్రి నా బుగ్గల మీద పెదవులూని స్పర్శ కలిగింది. మరుక్షణంలో గరుకుతనం తగిలి గిలిగింతలొచ్చాయి. కనువిప్పి చూద్దునో అమ్మ హరికెన్ లాంతరు ఎత్తిపట్టి నిలిచి కనిపించింది. ఓ పక్క అమ్మ అలా నిలిచి ఉంటే మరో పక్క పొట్టిగా గుమ్మడి గింజలా పచ్చగా గావంచాను చుట్టుకొని ఉన్న వేరెవరూ నిలిచి ఉన్నారు. నిద్ర చెదిరిపోయింది. లేచి మంచం మీద కూర్చున్నాను. ఎవరమ్మా అని అడిగాను. జవాబు చెప్పలేదమ్మ. చిరునవ్వు నవ్వింది. నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు ఆయన. ఏం చదువుతున్నావు అని అడిగారు. 1వ తరగతి అని చెప్పాను. వాడికి వారాల పేర్లన్నీ వచ్చు అన్నదక్క. నిజమా? ఆశ్చర్యపోయారు ఆయన. కళ్ళు పెద్దవి చేసి నన్ను మెచ్చుకోలుగా చూశారు. చెప్పనా అడిగాను. ఆయన చెప్పమన్నట్టు తలూపారు. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6, శనివారం 7. 7 వారముల పేర్లు అని వళ్ళించాను. సంబరపడ్డారాయన. సందిట మరింత నన్ను బిగించారు. ముద్దులిడితే బాగుండనిపించింది. అమ్మ వేరుశనగాలి వేచి తెచ్చింది, చేటలో పోసి ఉంచింది. ఇంత బెల్లముక్కను కూడా చెంతనుంచింది. తింటావా అడిగారాయన. అపరాత్రి వేళ తిన్నది అరిగించుకోలేడు వాడు, కొద్దులేండి అన్నదమ్మ. ఒలిచి వేరుశనగ పలుకులు గుప్పిళ్లుగా ఆయనకు అందించసాగింది. ఓ చేత్తో నా తల నిమురుతూ కూర్చున్నారాయన. నిద్ర కమ్ముకొస్తుంటే ఆయన గుండెలపై ఉరిగి వెచ్చవెచ్చగా నిద్రపోయాను. తెల్లవారి లేచి చూసేసరికి ఆయన ఒళ్ళో లేను. యథాప్రకారం మంచం మీద ఉన్నాను. రాత్రి వచ్చిందెవరే అడిగానమ్మను. ఎవరొచ్చారు, ఎవరూ రాలేదే అన్నదమ్మ. చల్లచిలికే కవ్వం కోసం వెతుకులాట ప్రారంభించింది. పొట్టిగా ఉన్నారు చూడు, నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు, నేను ఆయన ఒళ్ళో పడుకున్నాను చూడు, ఆయన వచ్చారు కదే అంటే కలగని ఉంటావు అన్నదమ్మ. భలే కల అన్నాను నేను. నాన్నంటే కలని అమ్మకు తెలియదు కాక తెలియదు. ఆ రోజు నన్ను బడికి పంపలేదు. వెళ్తానంటే వద్దంది. వెన్నంటి నన్ను తిప్పుకుంది. చాలా రోజుల తర్వాత ఓ వర్షరాత్రి వేళ మెలకు వచ్చి చూద్దునో గుమ్మడి గింజలా పచ్చగా గావంచాను చుట్టుకొని ఉన్న ఆయనే నన్ను ముద్దుడుతూ మళ్లీ కనిపించారు. తన గరుకుగడ్డం బుగ్గలకు నా బుగ్గల నదుముకుంటూ కనిపించారు. హరికెన్లాంతర వెలుగు ఆయన ముక్కు మీద ప్రతిఫలిస్తోంది. తేరిపారి చూశాను. అమ్మ దీపం ఒత్తిని తగ్గించేసిందెందుకో. వెలుగుల్ని కుదించి కళ్ళల్లో దాచేసుకుంది. బుజ్జిగాడు బాగున్నావా అడిగారాయన. వాడికేం బాగున్నాడు, నిద్రపోమ్మా నిద్రపో అంది అమ్మ. నన్ను నిద్రపుచ్చనారంభించింది. కన్ను తెరిచి చూస్తున్నానంతా. ఆయన చుట్టుముట్టించారు. పొగ వాసన, ఆయన పెదాల వాసన ఒక్కలా ఉన్నాయనిపించింది. ఊపిరి గట్టిగా పీల్చి ఆ వాసనని గుండెల్లో పట్టి ఉంచుకుని నిద్రజారిపోయాను. వేకువన వర్షం వెలిసింది. నాకు మెలకు వచ్చింది. ఆయన లేరు. పాలు పితికేందుకు చేతిలో చెమ్మునుంచుకొని పెరట్లోనికి ఆవు దగ్గరికి వెళుతున్నది అమ్మ. అమ్మా, రాత్రి భలే కలొచ్చిందే అన్నాను. ఏం కలరా అని అడిగింది. పొట్టిగా ఉన్నారు చూడు, నన్నాయన ముద్దు పెట్టుకున్నారు చూడు అని చెప్పుకొచ్చాను. కళాపాడా పిచ్చిపాట నువ్వును అన్నదమ్మ. నాన్నంటే పాటని అమ్మ ఊహకు అందలేదు. శీతాకాలం, దీపావళి పండగతో చలిదివ్వెల దగ్గరకొచ్చింది. ఆ రోజుల్లో ట్రంక్ పెట్టెలో దాచి ఉంచిన రగ్గును తీసి వెచ్చగా ఉంటుందని చెప్పి కప్పుకొని నిద్రించమని దానిని అమ్మ నాకందించింది. వెళ్ళకిలా పడుకుని ఆ రగ్గును మీదకి లాక్కున్నాను. తలనిండుగా ముసిగేసుకున్నాను. అప్పుడు రాత్రివేళ వచ్చే గుమ్మడి గింజల పచ్చగా గావంచా చుట్టుకుని ఉన్న ఆయనే నా దేహాన్నంతా స్పృశిస్తున్నట్టు అనిపించింది. రగ్గునీడ ఆయన గూడనిపించింది. ఆ గూడంతా ఆయన పరిమళంతో నిండి ఉన్నట్టు అనిపించింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను హెచ్చు చేసి సరదాపడ్డానాడు. అమ్మని పిలిచి, పొట్టిగా ఉన్నారు చూడు, నన్ను ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు, ఈ రగ్గంతా ఆయన వాసనే వేస్తుంది అని చెప్పాను. అమ్మ పక్కన అక్క కూడా నిలిచి ఉన్నదప్పుడు, ఆయన ఎవరనుకున్నావు అన్నదక్క. ఎవరే అడిగాను. ఆత్రంగా లేచి కూర్చున్నాను. చెప్పేందుకు అక్క నోరు తెరిచిందో లేదో అమ్మ అక్క ప్రయత్నాన్ని నివారించింది. ఎవరైతే నీకెందుకురా, పడుకో పడుకో అంది. వెధవకి అన్నీ కావాలి అంది. అన్నీ అక్కర్లేదే, నానొక్కరే కావాలి అందామనుకున్నాను అమ్మతో. కోపగించుకుంటుందని మిన్నుకున్నాను. మర్నాడు వరండాలో కూర్చొని ఎండ కాగుతూ అక్క స్వెట్టర్ అలుతోంది. సూదుల్ని చిత్రాతి చిత్రంగా తిప్పుతోంది. ఆటలా ఉందది. నాకా అడిగానక్కని. కాదు, నాన్నకి అన్నది. దూరంగా కొండల్ని చూపించింది. కొండలోంచి ఎగిసి వస్తున్న సూర్యుని చూపించింది. చూపించి అక్కడ ఉన్నారు అని నవ్వింది. నన్ను ఆట పట్టిస్తుందనుకున్నాను. ఉక్రోషంగా దాని వీపు మీద దబాదబ బాది చేతికి అందకుండా వీధిలోకి పరిగెత్తుకుపోయాను. తర్వాత తర్వాత అక్క అల్లుతున్న స్వెట్టర్ పూర్తి కావస్తుంటే అది నాన్న కోసమని తెలిసి దాని చేతుల్ని నా మెడ చుట్టూ వేసుకునేవాణ్ణి. వదులు వదులుగా స్వెట్టర్ చేతులు నా మెడనంటి ఉంటుంటే నన్నెవరో అక్కును చేర్చుకున్నట్టు అనిపించేది. నాన్న ఇలా ఉంటారని అనుకునేందుకు నాన్న ఫోటో కూడా ఇంట్లో లేదు. ఆయన ఈనాడు ఫోటో తీసుకోలేదట. తాతయ్య తైలవర్ణ చిత్రం ఉంది, దాన్ని చూపించి అచ్చం ఇలానే ఉండేవారు అన్నదొక్కసారి. నాటి నుంచి నాన్నను చూడాలనిపించినప్పుడల్లా తాతయ్య తైలవర్ణ చిత్రం చూసి మురిసిపోయేవాడిని. అక్క నాన్న కోసం అల్లుతున్న స్వెట్టర్ పూర్తయింది. ఆనాడు అక్క సంతోషం అంతా ఇంతా కాదు. స్వెట్టర్ని భుజాల దగ్గర పట్టి నిలిపి దాన్ని నిండుగా చూసుకుంది. అమ్మని కేకేసి చూపించింది. తీసుకెళ్ళి నాన్నకెప్పుడిస్తావు అడిగాను అక్కని. నాన్నే వచ్చి తీసుకుంటారు అన్నదక్క. ఎప్పుడిస్తారే ఉత్సాహంగా అడిగాను. ఎప్పుడో ఒకప్పుడిస్తారు, రాకపోతే రారు. దేవుడా ఏం అన్నదమ్మ. నాన్నంటే దేవుడని అమ్మ గుర్తించలేకపోతోంది. ఓ చలిరాత్రి ఎవరో వచ్చిన అలికిడి. సోకి సోకని వాసన. నా దగ్గరికి నడిచి వస్తున్న సుగంధాన్ని అమ్మ అడ్డగించింది. పలకరిస్తే చాలు, పసిగడుతున్నాడు వెధవ అన్నది. స్పష్టాస్పష్టంగా వినవచ్చాయా మాటలు. తర్వాత మరేమీ వినరాలేదు. నిద్రలో నిండుగా కూరుకుపోయాను. ఆ రోజు బాగా జ్ఞాపకం ఉంది. చీకటి చిక్కబడుతోంది. అమ్మ హరికెన్ లాంతరు చిమ్నీని ముగ్గుతో శుభ్రం చేస్తోంది. ముగ్గురు వ్యక్తులు మా ముంగిటికొచ్చారు. రక్తసిక్తమైన గావంచాను లాల్చీని స్వెట్టర్ను అందజేసి చెప్పరాని మాట చెప్పినట్టున్నారు. గొల్లు మంది అమ్మ గుండెల్ని బాదుకుంది, నెత్తి మొత్తుకుంది, అక్కని వాటేసుకుని ఏకధారగా ఏడ్చింది. ఆ దృశ్యాన్ని చూసి భయపడి నేను ఏడ్చాను. అక్కను నా దగ్గరికి తీసుకుంది, ఓదార్చి చూసింది. వచ్చిన ముగ్గురు వెళ్ళిపోయారు. ఊరిలోని వాళ్ళు ఒక్కొక్కరు రాసాగారు. అమ్మను అనయింపజేసారు. ఊహించిందే, బాధపడి ప్రయోజనం లేదు అన్నారు. ఏం జరిగిందేం? ఏం జరిగిందంటే మీ నాన్న చనిపోయాడన్నారు. తుపాకి తూటాకి కూలిపోయాడన్నారు. స్వెట్టర్ మడత విప్పి జల్లెడలా ఉంది, ఎన్ని గుళ్ళుపోయాయో అని దుఃఖించారు. అక్కలిన స్వెట్టర్ అది, ఎరుపు రంగుది. మరింత ఎర్రెర్రగా కానవచ్చింది. నాన్నెవరే, ఎప్పుడొచ్చారే అడిగానక్కని. పొట్టిగా ఉన్నారు చూడు, నిన్న ఆయన ముద్దు పెట్టుకున్నారు చూడు, ఆయనే, ఆయనే మన నాన్న. మొన్నొచ్చారు. అక్క నన్ను పట్టుకుని మరింత గట్టిగా ఏడ్చింది. అక్క పట్టు నుంచి తొలగి నాన్న స్వెట్టర్ని చేతిలోకి తీసుకున్నాను. ముఖాన్ని అందులో ఉంచి ఇట్నించటు అట్నించటూ రుద్దాను. గరుకుగడ్డం బుగ్గలకు నా బుగ్గలను అదిన స్పర్శ కలిగింది. నాకిష్టమైన వాసన వేసింది. నాన్న వాసన, నాన్న స్పర్శ నన్నంటే ఉన్నాయనిపించింది. ఏడవాలనిపించలేదు. ఏడేడు లోకాల్లో నున్న నాన్నని వెతికి పట్టుకోవాలనిపించింది. ఆ మాటంటే పారేసుకున్న వస్తువా ఏం వెతికితే దొరకడానికి అని అమ్మ అనవచ్చు, శోకించవచ్చు. అయితే అమ్మకి ఈనాటికి తెలియదు నాన్నంటే నిత్యావసర వస్తువని.
స్వరమాలిక శ్రోతలు, ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు అనగా శనివారం మళ్ళీ క్రొత్త విషయాలతో స్వరమాలిక మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి భారతీయ స్వరం.
దేశభక్తి గల అయ్యల్లారా, దాని గుండె గల అమ్మల్లారా, ఆలోచించండి న్యాయం ఆలోచించండి. అయ్యల్లారా, దాని గుండె గల అమ్మల్లారా, ఆలోచించండి న్యాయం ఆలోచించండి. నున్నని వాడికి ఎక్కడ చూచిన ఎన్నో ఈడవలు, అబ్బో ఎన్నో పాడవలు. దున్నేవాడికి చారడు నేలై దొరకని పోదండి, కష్టం విరగడగాదండి. ఓయ్ దేశభక్తి గల అయ్యల్లారా, దాని గుండె గల అమ్మల్లారా, ఆలోచించండి న్యాయం ఆలోచించండి. రెక్కలు విరుచుక శ్రమపడువానికి బొక్కెడు మెతుకులు కరువండి, బుక్కెడు గంజి కరువండి. నిక్కుసు తిరిగే సోమరి కోతుకు ఒక్కిరి బిక్కిరి తిండండి, దొక్కకు మించిన పరువండి. దేశభక్తి గల అయ్యల్లారా, దాని గుండె గల అమ్మల్లారా, ఆలోచించండి న్యాయం ఆలోచించండి. పచ్చని వన్నెల పైరుతున్న బల్ పంట బండి తల వంచింది, బంగారం వలె మెరిచింది. పచ్చని వన్నెల పైరుతున్న బల్ పంట బండి తల వంచింది, బంగారం వలె మెరిచింది. కాకుల తరిమే కావలి వాడు ఊత బియ్యముకు నోతకయుండి, ఉసూరు మంటూ చూస్తూ ఉండి. దేశభక్తి గల అయ్యల్లారా, దాని గుండె గల అమ్మల్లారా, ఆలోచించండి న్యాయం ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. హే
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు స్వరమాలిక కార్యక్రమం జనవరి 26, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.comలో కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.